ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
శ్రోతలకు నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్ల కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆహార శాస్త్ర సాంకేతిక విజ్ఞాన కళాశాల రుద్రూర్ నిజామాబాద్ విద్యార్థులమైన మేము చేను కబుర్లు అనే కార్యక్రమంలో పసుపు ప్రాసెసింగ్, విలువ జోడించిన ఉత్పత్తులు మరియు వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియజేస్తున్నాం. ఇందులోని పాత్రల పేర్లు సందీప్గా అజయ్, ప్రదీప్గా లోకేష్, ఆదిగా టీను యువరాజ్, సుదీర్ఘ జీవకిరణ్, ఉపాధ్యాయురాలి పాత్రలో సుగంధి.
అందరికి శుభోదయం. అందరూ తయారైతే కలిసి కళాశాలకు వెళ్దాం.
శుభోదయం సందీప్.
శుభోదయం సందీప్.
వెళ్దాం, వెళ్లే దారిలో టీ తాగి వెళ్దాం.
అలాగే ఆది. సుధీర్, ఈ యంత్రం కొత్తగా కనిపిస్తుంది చూడు, దాని పేరేంటో తెలుసా?
నాకు కూడా తెలియదు సందీప్.
కొత్త యంత్రం సందీప్, ముందుకెళ్లి చూద్దాం పద.
హా సరే, వెళ్దాం పదండి అందరం.
అక్కడ చూడు సందీప్, దాని మీద పేరు రాసి ఉంది, దాని పేరు పసుపు బాయిలర్ అంట.
పసుపు బాయిలర్ అంట, దీని గురించి మీకు ఎవరికైనా ఏమైనా అవగాహన ఉందా?
లేదు సందీప్, నాకు కూడా దీని గురించి అవగాహన లేదు.
అయితే దాని గురించి మనం ఎవరిని అడిగితే మనకు పూర్తి అవగాహన వస్తుంది.
నాకు తెలిసి ఆహార తయారీ విభాగానికి చెందిన ఉపాధ్యాయురాలిని కనుక్కుంటే మనకు పూర్తి అవగాహన వస్తుంది సుధీర్.
అయితే వెళ్దాం సందీప్, వెంటనే వెళ్లి పసుపు బాయిలర్ గురించి అడుగుదాం.
శుభోదయం మేడం.
శుభోదయం పిల్లలు, చెప్పండి ఇలా వచ్చారేంటి?
మేడం, కళాశాలలో మేము ఒక కొత్త రకమైన యంత్రాన్ని చూశాం.
దాని పేరు పసుపు బాయిలర్ అంట మేడం.
యంత్రంలో పసుపు మరగ పెడతారని మాకు అర్థమైంది మేడం.
మొదటిగా మీకు పసుపు గురించి ఏమి తెలుసో నాకు చెప్పండి, దాన్ని బట్టి నేను మీకు పూర్తి అవగాహన కల్పిస్తాను.
పసుపు యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది, మెదడుకు సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది,
గుండె జబ్బులు రాకుండా పసుపు మంచి ఔషధంగా పనిచేస్తుంది,
కరోనా లాంటి ప్రమాదకరమైన వైరస్లు దరి చేరకుండా పసుపు అడ్డుకుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వెరీ గుడ్ స్టూడెంట్స్, చాలా చక్కగా చెప్పారు. కాకపోతే మీకు తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా.
ఆ విషయాలు మాకు కూడా తెలియజేయండి మేడం.
సరే చెప్తా వినండి, ముఖ్యంగా పసుపు మనకు ఎలా లభిస్తుందో చెప్తా వినండి. ముఖ్యంగా వాణిజ్య పంట అయిన పసుపును తవ్వి తీయడం అనేది చాలా కష్టమైన పని. వ్యవసాయ రంగంలో కూలీల కొరత చాలా తీవ్రంగా ఉంటుంది.
కూలీలు సుమారుగా ఒక ఎకరం పసుపు కొమ్ములను తవ్వడానికి ఎంతమంది కూలీలు అవసరపడతారు మేడం?
ఒక ఎకరానికి 30 మంది కూలీలు అవసరపడతారు. అదనంగా ఇంకా కూలీలు కావాల్సి వస్తుంది.
అదనపు కూలీలు ఎందుకు అవసరపడతారు మేడం?
అదనపు కూలీలు ఎందుకు అవసరపడుతున్నారంటే, తీసిన పసుపు కొమ్ములను వేరు చేయడానికి, అంటే పసుపు తవ్వడానికి పసుపు కొమ్ములను వేరు చేయడానికి అవసరపడతారు.
పసుపు కొమ్ములను ఎలా వేరు చేస్తారు మేడం?
కూలీల ద్వారా కొక్కాలతో లేదా గడ్డపారతో తవ్వి దుంపలను వెలికి తీయడం జరుగుతుంది. ఈ పద్ధతి ద్వారా 10% కంటే ఎక్కువగా దుంపలు భూమిలోనే మిగిలిపోయే అవకాశం ఉంటుంది. దీంతో పాటు నాగలితో దున్నడం ఒక పద్ధతి. కాకపోతే ఈ పద్ధతి ఎక్కువగా పాటించడం లేదు.
మరి నష్టం తగ్గించడం ఎలా మేడం?
అందుకోసం ఆధునిక యంత్రంగా హార్వెస్టర్ ని ఉపయోగిస్తారు. ఈ హార్వెస్టర్ ద్వారా రోజుకి 4 నుంచి 5 ఎకరాలు అవలీలగా తవ్వుకోవచ్చు. భూమిలో మిగిలిపోయే దుంపల శాతం 1 నుండి 2% తగ్గిపోతుంది.
మేడం, పసుపు కొమ్ములను ఎలా ప్రాసెస్ చేస్తారు?
ప్రాసెసింగ్ అనేది మొదటిగా బాయిలింగ్ తో మొదలవుతుంది. సాధారణంగా పసుపు కొమ్ములను కడాయిలో ఉడకబెడతారు. రైతులకి ఇది చాలా కష్టమైన పద్ధతి, ఎందుకంటే సుమారు 40 నిమిషాల నుంచి గంట సమయం పడుతుంది.
ఇప్పుడు రైతులకి సులభమైన పద్ధతులు ఏమైనా వెలుగులోకి వచ్చాయా మేడం?
హా వచ్చాయి పిల్లలు. ఆధునిక పరిజ్ఞానంతో పసుపు బాయిలర్ అనే యంత్రం ఇటీవల వెలుగులోకి వచ్చింది.
ఈ బాయిలర్ ఎలా పనిచేస్తుంది మేడం?
ఈ యంత్రంలో 4 గదులు ఉంటాయి. దీనిలో ఉడకబెట్టే ప్రక్రియ అనేది 20 నిమిషాల పాటు కొనసాగుతుంది. దీని సామర్థ్యం 1 టన్ను. ఈ యంత్రం ఖరీదు వచ్చేసి సుమారు 4 నుంచి 5 లక్షలు ఉంటుంది. దీని వల్ల కూలీల కొరత తగ్గుతుంది, తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి వస్తుంది.
ఎక్కువ ఉడకబెట్టడం వల్ల ఏ నష్టాలు వస్తాయి మేడం?
ఎక్కువగా ఉడకబెడితే పసుపు కొమ్ముల రంగు తగ్గుతుంది, అవే తక్కువ ఉడికితే కొమ్ములో తొర్రలు ఏర్పడతాయి.
ఉడికిన పసుపు కొమ్ములను ఏమి చేయాలి మేడం?
ఉడికిన పసుపుని శుభ్రమైన నేలపై లేదా సిమెంట్ ప్లాట్ఫామ్ పై కుప్పలుగా పోయాలి. 24 గంటల తర్వాత 2 నుంచి 3 అంగుళాలు మందంగా పరచాలి. 10 నుంచి 15 రోజుల్లో దుంపలో తేమ శాతం 8 నుంచి 10% పడిపోతుంది.
ఆరబెట్టిన కొమ్మలను ఏం చేయాలి మేడం?
ఎండిన కొమ్ములను పాలిషింగ్ చేస్తాం. పాలిషింగ్ ప్రక్రియ అనేది పాలిషర్ తో చేస్తాం. ఎండిన పసుపు కొమ్ములను గరుకుగా పొలుసులతో వేర్లు కలిగి ఉంటాయి, కాబట్టి పాలిషర్ ద్వారా విడదీసి ఆకర్షణీయంగా తయారు చేస్తాం. పాలిషర్ ఖరీదు వచ్చేసి సుమారు 3.5 లక్షలు. దీని సామర్థ్యం 250 కేజీలు. ఈ పసుపు కొమ్ములను పాలిషింగ్ చేయడానికి 20 నిమిషాల సమయం పడుతుంది.
మేడం, పాలిషింగ్ తర్వాత ఏ పద్ధతి వాడుతారు మేడం?
పాలిషింగ్ చేసిన తర్వాత పసుపు కొమ్ములకి సన్నని పొడిగా చేయడానికి గ్రైండర్ ని వాడతాం. ఇంకా పసుపు వల్ల గ్రామంలో యువతకు చాలా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పసుపు కొమ్ములను మనం పొడి చేసి దాన్ని ఇతర ఉత్పత్తులుగా మార్చి లాభాలు పొందవచ్చు. యువతకు స్వగ్రామంలోనే కర్క్యుమిన్ ప్లాంట్ మరియు ఇతర పరిశ్రమలు పెట్టే అవకాశం లభిస్తుంది. పసుపు వల్ల విలువ జోడించిన ఉత్పత్తుల వల్ల మనకు రెట్టింపు లాభం లభిస్తుంది. సేంద్రియ పద్ధతిలో పండించిన పసుపు ఉత్పత్తుల వల్ల లాభాలు అధికంగా వస్తాయి.
ఆలస్యంగా ప్రాసెసింగ్ చేస్తే ఏమవుతుంది మేడం?
ప్రాసెసింగ్ లో ఆలస్యం అయితే రైజోమ్స్ పాడైపోతాయి, అంటే పసుపు కొమ్ములు పాడైపోతాయి, తక్కువ రంగు కూడా వస్తుంది.
మేడం, ఒకవేళ ఆలస్యం అయితే ఎలా?
ఆలస్యం అయితే పసుపు కొమ్ములను ఎండ తగలకుండా నీడలో ఉంచాలి, అప్పుడు పసుపు దిగుబడిని కాపాడుకున్న వాళ్ళం అవుతాము, మంచి లాభాలు కూడా వస్తాయి.
పసుపు తయారీ గురించి మీరు చాలా విషయాలు చెప్పారు, ఇప్పుడు పసుపు విలువ జోడించిన ఉత్పత్తుల గురించి వివరించండి మేడం.
సరే, అలాగే వివరిస్తాను. పసుపు విలువ జోడించిన ఉత్పత్తులు రకాలు: పసుపు నూనె, పసుపు పొడి, పసుపు కర్రీ పౌడర్.
పసుపు కర్రీ పౌడర్ గురించి మాకు కొంచెం తెలుసు మేడం. దీన్ని మనం కూరలలో వాడతారని కొంచెం అవగాహన ఉంది మేడం.
పసుపు నుంచి తయారయ్యే రోజువారీ పదార్థాలు ఏమైనా ఉంటాయా మేడం?
పసుపు నుంచి తయారు అయ్యే మన రోజువారీ పదార్థాలు వచ్చేసి సబ్బు, ఫేస్ క్రీమ్, యాంటీబయాటిక్ మొదలైనవి.
ఈ పసుపు యొక్క రకాలను మాకు కొంచెం వివరించరా మేడం?
ప్రపంచంలో దాదాపు 11,033 రకాలు ఉంటాయి.
భారతదేశంలో ఎన్ని పసుపు రకాలు ఉన్నాయి మేడం?
మన భారతదేశంలో వచ్చేసి అలపి, కేరళ, ఈరోడ్, తమిళనాడు, రాజపూర్, మహారాష్ట్ర, నిజామాబాద్ బల్స్, తెలంగాణ, దుగ్గిరాల, ఆంధ్రప్రదేశ్, మేఘాలయ. తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్, వరంగల్లో ఎక్కువగా పసుపుని పండిస్తాం. తెలంగాణ, ఏపీ పసుపు రకాలు ఎక్కువగా జపాన్, జర్మనీ, ఇరాన్, శ్రీలంక దేశాల వాళ్ళు ఎగుమతి చేసుకుంటారు.
మేడం, చివరిగా ఒక ప్రశ్న, పసుపు వల్ల మనకు లభించే ఆరోగ్య లాభాలు ఏమున్నాయి?
మంచి ప్రశ్న అడిగావు సందీప్. పసుపు శక్తివంతమైన ఆర్గానిక్ ఔషధంలా పనిచేస్తుంది. ఇంకా బయోయాక్షిత సమ్మేళనాలను కలిగి ఉంటుంది. కర్క్యుమిన్ ఒక సహజ శోధ నిరోధక సమ్మేళనం. పసుపు శరీరం యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ సామర్థ్యాన్ని నాటకీయంగా పెంచుతుంది. కర్క్యుమిన్ గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పసుపు క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది. అల్జీమర్స్ వ్యాధిని నివారించడంలో మరియు చికిత్స చేయడంలో కర్క్యుమిన్ ఉపయోగపడుతుంది. అర్థరైటిస్ రోగులకు కర్క్యుమిన్ సప్లిమెంటల్ గా ఇచ్చినప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. కర్క్యుమిన్ డిప్రెషన్ వ్యతిరేకంగా నమ్మసక్యం కాని ప్రయోజనాలను కలిగి ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కర్క్యుమిన్ వృద్ధాప్య ఆలస్యం మరియు వయసు సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులను పోవడానికి కూడా సహాయపడుతుంది. ఉన్నాయి. పసుపు వల్ల దురద తగ్గుతుంది. పసుపు వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా సోరియాసిస్ వ్యాధి కూడా తగ్గుతుంది.
పసుపుని ఎలా నిలువ చేసుకుంటారు మేడం?
పసుపు రైజోమ్లను 12 నుంచి 14 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మరియు 27 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ పరిస్థితిలో నిల్వ చేస్తారు. 12 నుంచి 14 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నిల్వ చేయడం వల్ల బరువు తగ్గడం, ఇంకా మొలకెత్తడాన్ని నిరోధించవచ్చు. తద్వారా 20 వారాల పాటు రైజోమ్ల నాణ్యత పెరుగుతుంది. మరోవైపు 27 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నిల్వ చేసిన పసుపు అధిక బరువు తగ్గడం, మరలా 8వ వారంలో మొలకెత్తడం ప్రారంభమవుతుంది. కాబట్టి పసుపు రైజోమ్లను 12 నుంచి 14 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 20 వారాల పాటు నిల్వ చేయవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
పసుపులో తేమ శాతం ఎంత ఉండాలి మేడం?
పసుపులో తేమ శాతం 60 నుంచి 70% ఉండాలి.
పసుపులో కల్తీ జరిగితే ఎలా గుర్తుపట్టాలి మేడం?
ఒక చెంచాడు పసుపుని ఒక గ్లాసు నీళ్లలో 20 నిమిషాల పాటు వేసి పక్కకు పెట్టాలి. పసుపు పొడి అడుగుకు వెళ్తుంది, అడుగుకి పోతే స్వచ్ఛమైనది, లేకపోతే కల్తీ పసుపు.
ప్రతిరోజు పసుపు ఎంత మోతాజులో తీసుకోవాలి మేడం?
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించినట్టు 1.4 మిల్లీగ్రాముల పసుపుని తీసుకోవాలి.
ధన్యవాదములు మేడం, మీ వల్ల మాకు పసుపు విలువ ఏంటో పూర్తిగా అర్థమైంది, ఇక చాలా విషయాలు తెలిసాయి.
ఈ వారం మన చేను కబుర్లలో రక్తహీనతను అధిగమించడం ఎలా అనే అంశం గురించి తెలుసుకుందాం. ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గటం వల్ల లేదా హీమోగ్లోబిన్ సాంద్రత తగ్గటం వల్ల ఈ రక్తహీనత లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రక్తహీనత సమస్య అనేక రకాలుగా ఉంటుంది. అందులో ముఖ్యంగా ఇనుము లోపించడం వలన వచ్చే రక్తహీనత, మెగాలోబ్లాస్టిక్ రక్తహీనత, అప్లాస్టిక్ రక్తహీనత వంటి అనేక రకాలుగా ఉంటుంది. ఈ రక్తహీనత సమస్య ఉన్నవారిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పాలిపోయిన చర్మం, అలసట, బలహీనత వంటి లక్షణాలు కలిగి ఉంటారు. మన శరీరం అంతా కూడా వివిధ ధాతువుల యొక్క సమ్మేళనం. శరీర జీవక్రియ సజావుగా ఏ విధమైన ఆటంకాలు లేకుండా జరగాలంటే వివిధ ధాతువులు, ఖనిజాలు ప్రముఖమైన పాత్ర పోషిస్తాయి. వీటిలో ఏదైనా లోపించినప్పుడు మన శరీరం మనకి ముందుగానే ఒక సూచన ఇస్తుంది. రక్తహీనత అంటే ఏమిటో చూద్దాం. రక్తంలో హీమోగ్లోబిన్ అనే పదార్థం వలన మనిషి రక్తం ఎర్రగా ఉంటుంది. ఈ హీమోగ్లోబిన్ అనే పదార్థం తయారవటానికి ఇనుము మరియు మాంసకృతులు వంటి పోషకాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. శరీరంలో ఉండే హెమోగ్లోబిన్ ఒక నిర్దిష్ట పరిమాణంలో ఉంటుంది. సాధారణంగా ఈ హెమోగ్లోబిన్ ప్రతి మగవారిలో 100 గ్రాముల రక్తంలో 13 గ్రాములు, ఆడవారిలో 12 గ్రాములు, బాలింతలలో 12 గ్రాములు, 6 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలలో 11 గ్రాములు, అలాగే 6 నుండి 12 సంవత్సరాల వయసు ఉన్న చిన్నపిల్లల్లో 120 గ్రాములు ఉండాలి. పైన చెప్పిన మోతాదులలో కాకుండా ఒకవేళ అంతకంటే తక్కువగా హెమోగ్లోబిన్ ఉంటే రక్తహీనత సమస్యతో బాధపడుతున్నట్లు భావించాలి. ఈ రక్తహీనతతో బాధపడే వ్యక్తి శరీరంలో ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. వ్యక్తి యొక్క రక్తంతో రక్త పరీక్ష ద్వారా ఎర్ర రక్త కణాల సంఖ్యని లెక్కించవచ్చు. రక్తహీనత సమస్య ఉన్నవారిలో వారి రక్తంలో ఉండే ఎర్ర రక్త కణాలు అవసరమైన స్థాయిలో ఉండకపోవడం వలన ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరగదు. దీని వలన రోగి శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఈ రక్తహీనత మగవారితో పోల్చుకుంటే ఆడవాళ్లలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా 15 నుండి 45 సంవత్సరాల వయసు ఉన్న ఆడవారిలో మరియు 11 సంవత్సరాల వయసు లోపు పిల్లలలో ఈ రక్తహీనత కనిపిస్తుంది. రక్తహీనత లక్షణాలు. ఈ రక్తహీనత ఉన్నవారిలో అరచేతిలో ఎక్కువగా చెమటలు పడతాయి. ఆకలి తగ్గి ఏమీ తినాలి అనిపించదు. రక్తహీనత ఉన్నవారు కొద్దిగా శ్రమపడ్డా కూడా ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఏ చిన్న పని చేసినా తొందరగా అలసిపోతారు. ఈ సమస్య ఉన్న చిన్నపిల్లలలో చదువు మీద శ్రద్ధ ఉండకపోవడం, ఆటలు ఆడకపోవడం, నీరసం వంటి లక్షణాలు ఉంటాయి. కొందరిలో కళ్ళు తిరగడం, పెదవులు, చర్మం పొడిబారుతాయి. రక్తహీనత వలన కలిగే దుష్ప్రభావాలు. ఈ రక్తహీనత సమస్య ఉన్న గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలు సరైన పోషకాహారం తీసుకోకపోవటం వలన గర్భస్రావం జరగడం, బిడ్డ లేదా తల్లి చనిపోయే ప్రమాదం ఏర్పడవచ్చు. ఈ సమస్య వలన కొన్ని చిన్న చిన్న రోగాలు కూడా ఒక పట్టాన తగ్గవు. చిన్నపిల్లలలో ఏ పని చేసినా అలసిపోవటం వలన చదువులో వెనుకబడటం, ఆటల్లో వెనుకబడడం జరుగుతుంది. రక్తహీనత బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు. చాలా మందికి భోజనం చేసిన వెంటనే టీ, కాఫీలు తాగే అలవాటు ఉంటుంది. అలాంటి వారు భోజనానికి 1 గంట ముందు తాగటం మంచిది. విటమిన్ సి, విటమిన్ B12, ప్రోటీన్లు, ఇనుము మరియు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినాలి. మనం రోజూ తినే ఆహారం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తినటానికి ప్రయత్నించాలి. వరి అన్నం కొద్దిగా తగ్గించి పీచు, ఇనుము ఎక్కువగా ఉండే సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు వంటి వాటిని ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే మాంసం, చేపలు మరియు గుడ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. శాకాహారులు, పన్నీరు తీసుకోవటం వలన రక్తహీనత రాకుండా కాపాడుకోవచ్చు. రక్తహీనత సమస్యని అధిగమించడానికి తీసుకోవలసిన కొన్ని ఆహారాలు. మనం రోజు తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవటం, అలాగే మంచి పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, ఇనుము ఎక్కువగా ఉండే ఆహారం తినటం వలన రక్తహీనత సమస్య రాకుండా, అలాగే ఈ సమస్య ఉన్నవారిలో కూడా తిరిగి ఎర్ర రక్త కణాలను పెంచి రక్తహీనత సమస్య నుండి పూర్తిగా బయటపడవచ్చు. దీనికి కొన్ని ఆహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. అలాంటి కొన్ని ఆహార పదార్థాలు తెలుసుకుందాం. రక్తహీనత సమస్య ఉన్నవారు ఈ దానిమ్మని తినటం వలన రక్తం వృద్ధి చెంది ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. దానిమ్మలో కాల్షియం, ఫైబర్, ఇనుము మరియు పోషకాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. దీని కారణంగా దానిమ్మ విత్తనాలను కాని జ్యూస్ని కాని తీసుకోవటం వల్ల రక్తహీనత సమస్యని తగ్గించుకోవచ్చు. ఆకుకూరలు. ఈ ఆకుకూరలలో కాల్షియం, విటమిన్లు, ఇనుము చాలా పుష్కలంగా ఉంటాయి. పాలకూర, తోటకూర, చుక్కకూర, పునగంటి కూర వంటి అన్ని రకాల ఆకుకూరలు మనం తినే ఆహారంలో రోజువారీగా ఉండేలా చూసుకోవటం వలన ఎర్ర రక్త కణాలు వృద్ధి చెంది రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. మిల్లెట్స్ లేదా చిరుధాన్యాలు. రక్తహీనతని నివారించటంలో చిరుధాన్యాల పాత్ర చాలా ముఖ్యమైనది. సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు, మినుములు వంటి వాటిలో ఫోలిక్ యాసిడ్, పీచు పదార్థం, విటమిన్లు, ఇనుము వంటివి చాలా పుష్కలంగా ఉంటాయి. ఈ చిరుధాన్యాలు తీసుకోవటం వలన రక్తం వృద్ధి చెంది ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి రోజు చిరుధాన్యాలు తీసుకోవటానికి ప్రయత్నించండి. లివర్ మాంసాహార ప్రియులు అయితే రక్తహీనతతో బాధపడేవారు మాంసాహార లివర్ ని తీసుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే లివర్ లో జింక్, విటమిన్ B12, ఫాస్ఫరస్ తో పాటుగా ఇనుము కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఈ లివర్ ని రోజూ కాకుండా వారంలో 2 సార్లు తీసుకోవటం మంచిది. ఎండుద్రాక్ష. ఎండుద్రాక్షలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. వీటిని ప్రతిరోజు అల్పాహారం తీసుకున్న తర్వాత కొన్ని మరియు సాయంత్రం స్నాక్స్ లాగా కొన్ని తీసుకోవటం వలన రక్తంలోని హెమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనత సమస్యని దూరం చేస్తుంది. బీట్రూట్ ఇనుము అధిక మోతాదులలో ఉండే కూరగాయలలో బీట్రూట్ మొదటి స్థాయిలో ఉంటుంది. అయితే ఈ బీట్రూట్ ని చాలా మంది తినటానికి ఇష్టపడరు. రక్తహీనతతో బాధపడేవారు ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ తాగటం మరియు బీట్రూట్ ముక్కలు కూరలాగా చేసుకుని భోజనంలో తినటం వలన రక్తహీనత సమస్య తగ్గి హేమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. తేనె. తేనెలో ఇనుము ఎక్కువ మోతాదులో ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం 1 గ్లాసు వేడి నీళ్లలో 2 చెంచాల తేనె వేసుకుని తాగటం వలన మంచి ఫలితం ఉంటుంది. యాపిల్స్. యాపిల్స్ లో ఇనుము పుష్కలంగా ఉంటుంది మరియు ఇందులో విటమిన్లు మరియు మినరల్స్ కూడా అధికమే. రోజుకు 1 యాపిల్ తినడం ఆరోగ్యానికి మంచిది, అలాగే రక్తహీనత ఉండదు. యాపిల్స్ లో ఉండే ఇనుము హీమోగ్లోబిన్ లెవెల్స్ ని పెంచుతుంది, దాంతో రక్తహీనతను నివారించుకోవచ్చు. రక్తహీనతకు 1 ఉత్తమ హోమ్ రెమెడీ. నల్ల నువ్వులు. నల్ల నువ్వుల్లో ఇనుము శాతం అధికంగా ఉంటుంది. వీటిని నేరుగా అలాగే తీసుకోవచ్చు లేదా స్వీట్ డిష్లలో చిలకరించి తీసుకోవచ్చు. ఇది గర్భిణీ స్త్రీలకి కూడా చాలా మంచిది. అరటి పండ్లు. అరటి పండ్లలో ఇనుము, పొటాషియం మరియు ఇతర అవసరమైన విటమిన్లు మరియు మినరల్లు అధికంగా ఉంటాయి. రోజువారీగా అరటి పండ్లు తినటం వల్ల రక్తహీనత నివారించడమే మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తాయి. ఖర్జూరా. వీటిలో ఇనుము, విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కొన్ని ఖర్జూరాలను పాలలో వేసి ఉడికించి వాటితో పాటు పాలను అలాగే తాగాలి. దీని వలన రక్తహీనతను నివారించవచ్చు. బెల్లం. బెల్లంలో ఇనుము అధికంగా ఉంటుంది. దీన్ని రోజువారీగా తీసుకోవడం వల్ల ఇది హేమోగ్లోబిన్ ను పెంచుతుంది. టీ కాఫీలలో పంచదారకు బదులుగా బెల్లంను కలుపుకొని తీసుకోవాలి. ఉసిరి. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరికాయ రక్తహీనతను మరియు దాని లక్షణాలను కూడా నివారిస్తుంది. ఉసిరికాయ జ్యూస్ ని మీరు రోజులో 8 సార్లైనా తీసుకోవచ్చు. ఇది ఇనుము సప్లిమెంట్ ని కూడా చేర్చుతుంది. పార్స్లే. పార్స్లేలో ఇనుము మరియు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతను నివారించడంలో చాలా ఉపయోగపడుతుంది. మరియు ఇందులో విటమిన్ సి అధికంగా ఉండి రక్తంలోని ఇనుము గ్రహిస్తుంది. దీనిలో ఇంకా ఇతర విటమిన్లు మరియు మినరల్లు కూడా ఉన్నాయి. రోగ నిరోధక శక్తి పెంపొందించే ఆహారం అనే అంశం గురించి తెలుసుకుందాం. రోగ నిరోధక శక్తి అంటే ఏమిటి? రోగ నిరోధక శక్తి అంటే ఒక జీవిలోని రోగకారక సూక్ష్మజీవులకు విరుద్ధంగా పోరాడగలిగే ప్రతిఘటన సామర్థ్యమే జీవిలోని రోగ నిరోధక శక్తి. ఆ జీవికి వ్యాధులు కలగకుండా రక్షణగా నిలబడుతుంది. శరీరంలో ఉండే ప్రతి జీవులు రోగకారక సూక్ష్మజీవులు అనగా బ్యాక్టీరియా, వైరస్ మొదలైన వ్యాధికారకమైన జీవులు లేదా తెల్ల రక్త కణాల సున్నితత్వం విరుద్ధంగా జరిపే ప్రతిచర్య కారణంగానే రోగ నిరోధక శక్తి సాధ్యపడుతుంది. ప్రపంచ దేశాలు కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతున్నాయి. ఈ సమయంలో డాక్టర్లు, అధికారులు, శాస్త్రవేత్తలు పదే పదే ప్రస్తావిస్తున్న అంశం శుభ్రంగా చేతులు కడుక్కోవడం, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం. మనలో రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉంటే పలు వైరస్లు, వ్యాధులను కూడా సమర్థంగా ఎదుర్కొనే వీలుంటుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ ఏ, ఈ, డి, సి, బి, జింక్, సెలీనియం, ఇనుము, కాపర్ తదితర ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్లు, అమైనో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు కీలక పాత్ర పోషిస్తాయి. హానికారక సూక్ష్మక్రిములను మనలోని రోగ నిరోధక వ్యవస్థ సమర్థంగా ఎదుర్కోవటంలో ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఆహారంలో భిన్నత్వం. ప్రతి ఆహార పదార్థంలోనూ పోషకాలు ఉంటాయి, కాని ప్రతి దాంట్లోనూ అన్ని రకాల పోషకాలు ఉండవు. అందుకే పండ్లు, కూరగాయలను రోజుకో రకం తీసుకోవటం ఉత్తమం. పైగా రోజూ ఒకే రకమైన ఆహార పదార్థాలను తీసుకుంటే శరీరం వాటిలోని పోషకాలను గ్రహించడం పట్ల ఆసక్తి చూపదు. కేవలం విటమిన్లు ఉన్న ఆహార పదార్థాలకే పరిమితం కాకుండా వ్యాధులతో పోరాడేందుకు తోడ్పడే ఫైటోకెమికల్లు ఉన్న పదార్థాలకు ప్రాముఖ్యతనివ్వాలి. లవణాలు, ప్రత్యేకించి జింకు, ఇనుము, కాపర్ ఉండే ఆహార పదార్థాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి. ముడి ధాన్యాల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి. రోజుకు కనీసం 40 గ్రాముల పీచు పదార్థాలు అందే ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పీచు పదార్థాలు లోపిస్తే మలినాలు శరీరంలోని నిలిచిపోయి జీవక్రియలు కుంటిపడిపోయే పరిస్థితికి ఏర్పడుతుంది. అంతిమంగా ఇది వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. నాడీ వ్యవస్థ పోషణకు కొవ్వు పదార్థాలు కూడా అవసరమే. కాకపోతే అవి ఆహారంలో 20% మించకూడదు. తీపి పదార్థాలలో మెదడును చైతన్యపరిచే గుణం ఉంటుంది. అయితే అతిగా తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గే ప్రమాదం కూడా ఉంది. అందుకే చాలా పరిమితంగానే తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు. పసుపు. పసుపులో రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసే కర్క్యూమిన్ అనే మూలకం ఉంది. కర్క్యూమిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ మరియు ఇమ్యూనోమాడ్యులేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ప్రతిరోజు మీరు తీసుకునే ఆహారంతో చిటికెడు పసుపు కలుపుకొని తినడం వల్ల జలుబు మరియు కాలానుగుణ ఫ్లూ నుండి ఉపశమనం లభిస్తుంది. అదే సమయంలో అనేక పరిశోధనల ప్రకారం పసుపు తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తులు వాపును తగ్గిస్తుంది. ఆహారాన్ని తయారు చేసుకునేటప్పుడు మీరు పసుపును ఉపయోగించాలి మరియు పసుపు పాలను రోజుకు 1 లేదా 2 సార్లు తాగాలి. వెల్లుల్లి. ప్రపంచంలోని దాదాపు ప్రతి వంటకాల్లోనూ వెల్లుల్లి కనిపిస్తుంది. క్రమం తప్పకుండా వెల్లుల్లి తినడం వల్ల శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తి అవుతాయి. ఇవి ఏ రకమైన వైరస్, బ్యాక్టీరియా మరియు ఇతర వ్యాధికారకాలకు సహజ కిల్లర్లుగా పనిచేస్తాయి. ఇది కాకుండా పచ్చి వెల్లుల్లి తినడం కూడా రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇందులో తగినంత మొత్తంలో అల్లిసిన్, జింక్, సల్ఫర్, సెలీనియం మరియు విటమిన్ ఏ, ఈ కలిగి ఉంటుంది. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఉసిరికాయ. ఏ పండులోని లేని అధికమైన విటమిన్ సి ఉసిరికాయలో ఉంటుంది. ఇది జలుబు మరియు ఫ్లూ వంటి చికిత్సను శక్తివంతమైన ఇంటి నివారణగా ఉసిరికాయ ఎల్లప్పుడూ ప్రాచుర్యం పొందింది. అలాగే ఇది శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది అనేక ఇన్ఫెక్షన్లు మరియు వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. అలాగే ఉసిరికాయలో ఇనుము, కాల్షియం మరియు అనేక ఇతర ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇది పూర్తి పోషక పండ్లుగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అల్లం జింజరాల అనే సమ్మేళనం కలిగి ఉంటుంది. దీనిలో యాంటీపైరేటిక్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. అల్లం యొక్క యాంటీ బాక్టీరియల్ లక్షణాలు జలుబు మరియు గొంతును నయం చేయడానికి సహాయపడతాయి. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి అల్లం సహాయపడుతుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బచ్చలి కూర. బచ్చలి కూరలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మరియు బీటా కెరటిన్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మీ రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. బచ్చలి కూరలో పీచు పదార్థం కూడా అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. బ్రోకలీ మాదిరిగానే బచ్చలి కూరను సాధ్యమైనంత తక్కువగా ఉడికించినప్పుడు ఆరోగ్యకరమైనది. తద్వారా దాని పోషకాలు మనకి అందుతాయి. పెరుగు. పెరుగులో విటమిన్ డి సమృద్ధిగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు అనేక వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుంది. మన శరీరం యొక్క సహజ రక్షణను పెంచుతుంది. పెరుగును మీ డైట్ లో చేర్చుకోండి. పెరుగు ఒక ప్రోబయాటిక్. రోగ నిరోధక శక్తి యొక్క పనితీరును వేగవంతం చేసి ఫ్లూ మరియు జలుబు, దగ్గు వంటి అనారోగ్యం నుంచి కాపాడుతుంది. బ్రోకలి. బ్రోకలి విటమిన్లు మరియు ఖనిజాలతో నిండి ఉంటుంది. విటమిన్ ఏ, సి మరియు ఇ, అలాగే అనేక ఇతర యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్తో నిండిన ఆరోగ్యకరమైన ఆహారంలో బ్రోకలీ ఒకటి. దాని శక్తిని చెక్కు చెదరకుండా ఉంచడానికి వీలైనంత తక్కువ ఉడికించి తినాలి. బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. బొప్పాయిలలో పపైన్ అనే జీర్ణ ఎంజైమ్ కూడా ఉంది. ఇది రోగ నిరోధక శక్తిని ప్రభావవంతంగా పెంచడానికి పనిచేస్తుంది. బొప్పాయిలలో మంచి మొత్తంలో పొటాషియం, బి విటమిన్లు మరియు ఫోలేట్లు ఉన్నాయి. ఇవన్నీ మీ మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కివి. బొప్పాయిల మాదిరిగానే కివీస్ సహజంగా ఫోలేట్, పొటాషియం, విటమిన్ కే మరియు విటమిన్ సి వంటి ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటుంది. విటమిన్ సి సంక్రమణకు వ్యతిరేకంగా తెల్ల రక్త కణాలను పెంచుతుంది. అయితే కివీ యొక్క ఇతర పోషకాలు మీ శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడుతుంది. పొద్దుతిరుగుడు విత్తనాలు. పొద్దుతిరుగుడు విత్తనాలలో ఫాస్ఫరస్, మెగ్నీషియం మరియు విటమిన్ బి6 వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అయిన విటమిన్ ఇందులో చాలా ఎక్కువ.
విజ్ఞాన గనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురుచూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న.
1 కిలో జీవన ఎరువు ప్యాకెట్ ని ఎన్ని లీటర్ల నీటిలో కలపవచ్చు? ఏ 9 నుండి 10 లీటర్లు, బి 10 నుండి 15 లీటర్లు.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం 1, బి. గత వారం 2వ ప్రశ్న.
నారును ముంచే పద్ధతిలో జీవన ఎరువు మిశ్రమాన్ని ఎంత నిష్పత్తిలో తీసుకోవాలి? ఏ 2:15, బి 1:10.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం 2, బి. ఈ 2 ప్రశ్నలకు సరియైన సమాధానాలు పంపినవారు శ్రీమతి జాన్సీ కర్రీ, హైదరాబాద్, శ్రీ ఎన్ పార్థసారథి, మెదక్ డిస్టిక్, డాక్టర్ ఎస్ స్వరూప, దోమల్గూడ. కేవలం 2వ ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపినవారు డాక్టర్ రామ్మూర్తి, హైదరాబాద్, ఎం పురుషోత్తం, రంగారెడ్డి డిస్టిక్. వీరందరికీ మా చేను కబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురుచూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న.
పసుపు బాయిలర్ యొక్క బాయిలింగ్ సమయం ఎంత?
ప్రశ్న మరోసారి.
పసుపు బాయిలర్ యొక్క బాయిలింగ్ సమయం ఎంత? ఏ 20 నిమిషాలు, బి 40 నిమిషాలు.
ఈ వారం 2వ ప్రశ్న.
ప్రపంచంలో పసుపు రకాలు ఎన్ని ఉన్నాయి?
ప్రశ్న మరోసారి.
ప్రపంచంలో పసుపు రకాలు ఎన్ని ఉన్నాయి? ఏ 11,033, బి 12,033.
గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబరు మరోసారి 9550704672కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేను కబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.